పూర్వం మా చిన్నప్పుడు హాయిగా హై స్కూళ్ళకి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాం, ఆటలాడాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నెలకి 40 కిలోమీటర్లు నడిచి నేను ద్వారకా తిరుమల పాదర్శనం మీద పెడుతూ ఉంటాను. ఇప్పటికీ నాతో పాటు కుర్రాళ్ళు పరిగెత్తలేకపోతున్నారు, నాకు అదే ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏమిటి, పుట్టి పుట్టగానే మనం వాళ్ళని నడిపించకుండా ఎన్ని రకాలుగా వాళ్ళకి ఉపచారాలు ఉంటాయో సుఖాలు ఉంటాయో అన్నీ కల్పిస్తున్నాం. అవకాశం లేక కానీ లెట్రిన్లో కూడా రోప్వే వేయించుకుంటారు. రోప్వే అన్నిటికీ, రోప్వే ఇంట్లో పోపువే, ఈ పోపు ఈ రోప్పు, దాంతో ఏమవుతుందన్నమాట, ఇది ఎక్కాలంటే రొప్పుతాడు వాడు, ఆయాసం, అస్సలు నడవలేకపోతున్నారండి. లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి బైపాస్ వెళ్ళడానికి అమ్మో ఎంత దూరం, 5 నిమిషాలు కారులో వెళ్ళడానికి లేట్ ఉంటుంది దూరంట. అలా అయిపోయారు మనకి, రాను 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 రాను. దగ్గరంటే ఏంటంటే, ఇప్పుడు పద్మాకర్ గారికి పక్కన ఇక్కడ కూర్చున్నవాడు దగ్గరగా ఉన్నట్లు లెక్క, ఈ వీధి చివరి కూర్చున్నవాడు ఎంత దూరమో, ఇక్కడి నుంచి అక్కడ దాకా నడవాలంటే అమ్మ బాబోయ్, ఎవరన్నా వీలుంటే ఈ ఇంటి నుంచి ఆ ఇంట్లోకి కాస్త రోప్వే వేయించి పెట్టరండి అని అడుగుతారు. లేకపోతే తిరుపతికి రోప్వే ఏంటంటే ఎవడన్నా వింటే అడుగుతాడు, ఆ క్షేత్రాల్లో రోప్వేలా నడిచి వెళ్ళండి. లేకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని గోవిందా అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా సుఖపడ్డానికి పెడుతున్నావా, సాలగ్రామ శిలది ఇలా అన్నానని అనుకోకండి. కఠినంగానే చెబుతాం గురువు లేదని చెప్పవలసి వస్తే, ధర్మం ప్రకారంగా కొండలు నడిచి వెళ్ళడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు. వెళ్ళడానికి ఓపిక లేని అనారోగ్యవంతుల్ని తిట్టట్లేదు నేను, ఓపిక లేని వాడు ఇంట్లో కూర్చుని గోవింద అంటే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షం అవుతాడు ఆయన. అంతేగాని సుఖాలు పొందడానికి విలాసారామాల కింద వాటిని మార్చడానికినా, అసలు పైన ఏసీ రూములు కట్టడే తప్పు కొండ మీద, అక్కడ తపస్సు చేయండి. తపస్సు అంటే వేడి పొందాలి శరీరాన్ని, కష్టపడాలి, ఉపవాస దీక్షలతో వెళ్ళాలి. అవి ఏమీ చేయలేని వాడు ఇంట్లో కూర్చోవాలి. మనం భగవంతుని దగ్గరికి వెళ్ళకపోతే తప్పు కదట, అక్కడికి వెళ్ళి సుఖాలు పొందడం తప్పట. ఇక్కడే కూర్చుని ఏడిస్తే ఆయన వచ్చి ప్రత్యక్షం అవుతాడండి. కాబట్టి పిల్లలకి చెప్పండి, ఎన్నున్నా సరే నడిచి వెళ్ళమని చెప్పండి. నడవడం అనే దానికి ఒక తపస్సు, కాయిక తపస్సు, శరీరముతో మీరు చేసే పనులన్నీ తపస్సులు. అవి చేయలేకపోతే ఏమవుతుందన్నమాట, అలసులు సోమరిపోతులు అవుతారు. కలియుగంలో మానవుల యొక్క లక్షణం, మొదటి లక్షణం సోమరితనం. రెండవది మందబుద్ధి బలులు, తెలివితేటలు క్రమంగా తగ్గిపోతాయి. పూర్వం తెలివితేటలు ఎలా ఉండేవి, తల్లకిందులుగా ఎక్కాలు అప్ప చెప్పేవారు, పుస్తకాలు పుస్తకాలు కంఠస్థం చేసేవారు. ఇప్పుడు 2 రెళ్ళు ఎంత అంటే, అమ్మాయి అంటుంది ఒక అమ్మాయి ఇందాక, 2 రెళ్ళు ఎంత అంటే ఇప్పుడే ఉండండి అని ఎదురుగుండా ఉన్న ఫోన్ ఆన్ చేసి 2 × 2 = 4 అంది. చాలా గొప్ప ఘనకార్యం చేశారు. మరి 2 రెళ్ళు 4 అని చెప్పడానికేమో ఫోన్లో వెతుక్కోవాలట. క్రమక్రమంగా ఇంకేమిటో తెలియదు, నీ పేరు ఏమిటంటే నా పేరు ఇందులో ఉందండో, నా పేరు మర్చిపోయాను అంటున్నారు. పూర్వం ఏక ఇల్లు ఎలుగుతూ తన పేరు మర్చిపోయిందని ఒక కథ ఉండేది, ఇప్పుడు పిల్లలకు అలా నేర్పుతున్నాం మనం. వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళ పేరు నోట్ చేసుకుంటే తప్ప వాళ్ళ పేరు ఏంటో వాడికి తెలియదు, పూర్తి పేరు తెలియదు వాడికి. పోనీ తెలుగులో ఆ పేరు రాయమంటే వాడి పేరు వాడికి తెలియదు. ఒక ఆవిడ రాసింది రామ లక్ష్మి ఏదో ఉంది అమ్మాయి వాడి పేరు, రామలక్ష్మి అని రాయమంటే ఆ రామలక్ష్మికి రైమలక్ష్మి అని రాసింది. ఈ రైమ అంటే రామలక్ష్మి అండి అంది ఆవిడ. అంటే తన పేరు కూడా రాసుకోలేని దుస్థితిలోకి పెడుతున్నామంటే మన తెలివితేటలు ఎక్కడికి వెళ్ళాయి, మోకాట్లోకి వెడుతున్నాయి. పిల్లలకి పూర్వంలాగా మళ్ళీ కంఠస్థం చేయడం నేర్పాలి. కలియుగంలో అన్నిటికీ యంత్రముల మీద ఆధారపడి జ్ఞాపక శక్తిని మర్చిపోయి తెలివితేటలకి దూరం అయిపోతారని నేను చెప్పలేదు ఈ మాట, వ్యాసుడు భాగవతంలో చెప్పిన మాట చెబుతున్నా. కాబట్టి మందబుద్ధి బలులు, దీనివల్ల ఏమవుతుంది, అల్పతరాయువులు, ఆయువు క్రమంగా తగ్గిపోతుంది. ఆయుద్దాయం పూర్వం లేదు, పూర్వం 100,000 సంవత్సరాలు బతికాడు రాముడు. 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ధర్మరాజు గారు 138 ఏళ్ళు బతికాడు. కృష్ణుడు 128 ఏళ్ళు బతికాడు. ఇప్పుడు ఏమున్నాయి మన దగ్గర, గట్టిగా 100 ఏళ్ళు బతకడం కష్టం. 90 ఏళ్ళు బతికిందంటే వాళ్ళకి ఎంతో పండగ చేస్తున్నాం అన్నమాట. ఇలా అయిపోయింది క్రమక్రమంగా. పోని ఆయువు తగ్గిపోయింది, ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా ఉంటామా, ఉగ్ర రోగ సంకలితులు, ఉన్న రోజుల్లో రోజు రోగాలే. ఈ రోజుల్లో ఎక్కువ మంది మొబైల్ మెడికల్ కిట్స్, మొబైల్ మెడికల్ షాపులు కూడా అందరికీ అంత మందులు డబ్బాలన్నమాట. విమానం ఎక్కే ముందు 2, దిగే ముందు 4, కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడ దాకా రకరకాల వాసనలు. ఏమిటంటే స్ప్రేలు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొట్టుకుంటే కానీ కాళ్ళు చచ్చిపడిపోతాయి. అన్నం తినడానికి ముందు 3, తిన్నాక 3. ఇంకెందుకండి అన్నం తినడం, ఏమిటి ఉపయోగం మనకి ఇప్పుడని. పరుపు మీద పడుకుంటే నడుం నొప్పి, కింద పడుకుంటే ఇంకో కాళ్ళు నొప్పి, కింద కూర్చోలేము. హాయిగా పూర్వంలో మలమూత్ర విసర్జనకి వెళ్ళలేరు, అందరూ కూడా అలా కూర్చొని అదేదో కమోడ్ దాని పేరు పైగా. ఈ విధంగా మనిషికి ఆరోగ్యంలో చాలా తేడా వచ్చి ఉగ్ర రోగాలు పట్టుకుని ముక్కులకి, నాలుకలకి, కంటికి, అన్నిటికీ రోగాలే. నేను చెప్పినవన్నీ వ్యాసుడు చెప్పినవి చెప్తున్నాను సుమా. ఉగ్ర రోగాలతో పీడింపబడతారు ఈ కలియుగంలో. మందభాగ్యులు, సంపదలు తక్కువ. సంపద అంటే డబ్బు కాదు, ఈ డబ్బులు అందరి దగ్గరే ఉంటున్నాయి ఈ మధ్యన కట్ల కట్లు. భాగ్యము అంటే భార్యాభర్త ఆనందంతో ఉండుట, పిల్లలు ఉండుట, పిల్లలు తల్లిదండ్రుల మాట వినుట, ఎప్పుడు చూసినా వేళ్ళకి నిద్ర పట్టుట, సంతోషంతో నవ్వుకుంటూ తిరుగుట, అనారోగ్యం లేకుండా అటు ఇటు తిరగడానికి కావలసిన దేహదారుఢ్యం ఉండుట, ఎవరి మీద అవిశ్వాసం లేకుండా ఉండుట, వీటన్నిటినీ భాగ్యము అంటారు. ఇప్పుడు ఇవాళ ఎంతమంది అలా ఉంటున్నారు? ఏదో మీలాంటి మహానుభావులు భార్యాభర్తలు పక్కపక్కన కూర్చుని ఐకమత్యంతో కనపడుతున్నారు, కానీ మూడొంతుల ముప్పాతిక మంది ఇంట్లోకి వెడితే తోసుంటా తోసుంటా అని తిట్టుకోవడమే. మా ఆయనకి ఏం తెలియదండి పిచ్చాడు అంటుంది ఒక ఆవిడ. ఇలా అంది, నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందుకే చాలామంది ఇళ్లలో ఉండడానికి నేను ఎందుకు ఇష్టపడి అంటే ఏకాంతంగా ఉంటే జపం చేసుకుంటాం, వెళ్ళిన దగ్గర నుంచి ఆయన మీద ఆవిడ, ఆవిడ మీద ఈయన, ధుమ్ ధుమ్ ధీమ్ అనుకుంటూ ఉంటే ఇంటికి వెళ్ళి నాకేం ఉపయోగం? ఇంకొక ఆవిడైతే గురువుగారు వచ్చేదాకా ఒప్పుకోనండి అంది. తేరా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఎదురుగుండా టీవీ, ఆ టీవీ దగ్గర పద్మవ్యూహం అంటే అదేదో, అందుకని గురువుగారు పద్మాకర్ గారు వచ్చారని కానీ ఒక్క 5 నిమిషాలు ఉన్నాడు గురువుగారు, ఎండింగ్కి వచ్చిందండి సీరియల్ అంటే నా బతుకు చివరికి సీరియల్. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇంకెందుకండి పద్మవ్యూహాలు ఉన్నాయి, చద్మవ్యూహాలు చూసుకునేటప్పుడు మీరు చాలా మంచివాళ్ళు. వాళ్ళతో పోలిస్తే బలిచక్రవర్తి కంటే శివి చక్రవర్తి కంటే మీరే దాతలు. వాళ్ళు కేవలం డబ్బు దానం చేశారు, మీరు టీవీ సీరియల్స్ త్యాగం చేశారు, త్యాగరాజులు త్యాగరాణులను. కాబట్టి మీకు మీరు చెప్పట్లు సందేహం లేకుండా కొట్టుకోవచ్చు. ఈ రకంగా ఇవన్నిటితో ఉన్నవాడికి ఇంట్లో ఆనందమే ఉంటుంది. ఆ రకంగా మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయదాలని కలియుగ మందు మానవులు మంచి పని చెయ్యరు, చేసేవాడిని చెయ్యనివ్వరు. ఎవరన్నా మంచి పని చేద్దాం అనుకుంటే ఏమండి శ్రీనివాస్ గారు, ఈ భాగవత సప్తాహానికి అయ్యే డబ్బు పెడితే అదేదో దుముకు దుముకు అనే పాటలతోటి నైట్ మ్యూజిక్కో మ్యూజికల్ నైట్ో పెట్టచ్చండి, చక్క తెల్లవారులు కబుర్లు చెప్పుకుంటూ చూడొచ్చు కదండి అంటారట. మంచి పని చేసేవాడిని చేయనివ్వరు. వీళ్ళ పిల్లలు మంచివాళ్ళు కనుక అమ్మా నాన్నల్ని ఈ పిచ్చి పనులు వద్దండి, గురువుగారి పురాణమే వింటామన్నారు, కానీ కొంతమంది ఇళ్లలో ఆ డబ్బు అలా తగలబెడతారు, చివరికి 140 కిలోమీటర్ల స్పీడ్తో కారు నడుపుతారు, ఎక్కడో దేనికో గుద్దుకుంటారు, ఢామ్ ధుమాల్, ఆ తర్వాత ఇక ఏడుపులు. ఈ సృష్టి రహస్యం ఇది. ఈ రకంగా పవిత్ర కార్యక్రమములను చేయించేటటువంటి వాళ్ళు కావాలి. ఈ కలియుగంలో ఎక్కువ మంది సుకర్మములు చెయ్యరు. అటువంటి కలియుగంలో ఉన్న మానవులకి శాంతి సౌఖ్యం తేలికగా రావడానికి ఏం చెయ్యాలి అని భావించి ఋషులంతా బ్రహ్మని ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు, కలియుగము యొక్క ప్రభావము సోకని ఒక స్థలం మీకు ఇస్తాను, నేను మీకు ఒక చక్రాన్ని సృష్టించి ఇస్తాను అని ఏం చేశాట, వెంటనే మనస్సంకల్పంతో మనస్సులోంచి ఒక చక్రం సృష్టించాడు. దానికి బ్రహ్మ మనోమయ చక్రము అని పేరు. 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి, బ్రహ్మదేవుడిచ్చిన చక్రం బ్రహ్మ మనోమయ చక్రం. బ్రహ్మ యొక్క మనస్సే ఆ చక్రంగా మారింది, విష్ణు చక్రం కాదు. ఎవడో పురాణాల్లో ఈ మధ్యన విష్ణు చక్రం విడిచిపెట్టాడు, స్వామివారి చక్రం నేల మీద పడి ముక్కలైపోయింది అన్నాడు. విష్ణు చక్రం ముక్కలవుతుంది ఎక్కడన్నా? ఈ ప్రపంచంలో విష్ణు చక్రం ముక్కలైందని ఎవడన్నా చెప్పాడంటే వాడి తలకై 1000 ముక్కలైపోవాలి. విష్ణు చక్రం అది సుదర్శనం, విష్ణువు తర్వాత విష్ణువు. సుదర్శన చక్రమునకు ఎదురు నిలబడి ఈ ప్రపంచంలో ఏ శక్తి అయినా బతకగలదా? అసలు ఆ చక్రం ఎలా విరుగుతుందండి? కాబట్టి పురాణం చెప్పేటప్పుడు అవగాహనతో చెప్పాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ పరమాత్ముడికి అపజయం అంటే మనకు అపజయం. సుదర్శన చక్రాన్ని సుదర్శనమా నీవు హరికి మారుమూర్తివి, అపజయం లేనిదానివి అని అంబరీషుడు స్తోత్రం చేస్తాడు భాగవతంలో నవమస్కంధంలో. అటువంటి సుదర్శన చక్రం అంటే నేల మీద పడి ముక్కలైపోయిందిట. కాబట్టి ఎప్పుడు కూడా సుదర్శన చక్రానికి తిరిగి వచ్చిందంటే ఇక ప్రపంచం ఉండదు, పరమాత్మే సుదర్శన చక్ర రూపంలో ఉంటాడు. ఈ ప్రపంచములో అప్రతిహతమైన ఏకైక ఆయుధం సుదర్శన చక్రం అని పురాణములన్నీ ఏకకంఠంతో ఘోషిస్తున్నాయి. కాబట్టి అది బ్రహ్మ మనోమయ చక్రమే. ఈ చక్రాన్ని బ్రహ్మ సృష్టించి నేను భూలోకానికి వదులుతున్నాను. ఈ చక్రం ఎక్కడ దాకా విడితే అక్కడ దాకా మీరు కూడా వెళ్ళండి. ఈ చక్రం ఎక్కడ విరిగి ముక్కలై నేల మీద పడుతుందో ఆ ప్రాంతమంతా కలి ప్రభావము సోకకుండా ఉంటుంది, వెళ్ళండి అని ఈ చక్రాన్ని ఇలా కిందకి దొల్లించాడు. అది బండి చక్రంలో ఉంటుంది. పూర్వం ఎడ్లబళ్ళ చక్రాలు ఉండేవి కదా, ఎడ్లబళ్ళ చక్రాలు చెక్కతో తయారు చేస్తారు, మధ్యలో ఆకులు ఉంటాయి, చుట్టూతో ఇనుముతో తయారు చేసిన ఒక బద్ది ఉంటుంది. ఆ ఇనప ఫ్రేముకి, ఐరన్ ఫ్రేముకి సంస్కృతములో నేమి అని పేరు. ఆ నేమిని దొర్లించాడు. ఆ చక్రం రివ్వున బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చింది. ఆ చక్రం వెనకే వాయువేగంతో ఋషులంతా వచ్చారు. ఆ చక్రం భూలోకంలో ఈ లక్నోకి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో పడి ముక్కలు ముక్కలైపోయింది. బండి చక్రం చుట్టూతో ఉన్న ఇనపబద్ది పగిలి విరిగి భూమిని చీల్చి పాతాళ జలం పైకి తీసుకొచ్చింది. ఆ నేమి వల్ల పాతాళ జలం పైకి వచ్చిన తీర్థమునకు చక్రతీర్థము అని పేరు. ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో ఆ చక్రతీర్థం ఉన్నది. ఈ నేమి పడింది కనుక నైమిషము అన్నారు. నైమిషం అంటే ఏమిటనమాట, బండి చక్రము చుట్టూతో ఉన్న ఇనప ముక్క వల్ల ఏర్పడిన స్థలం. ఆ నైమిషం ఉన్న అడవి గనక నైమిష అరణ్యం, నైమిషారణ్యం. అది 12 యోజనముల చదరపు మైళ్ళు. యోజనం అంటే 8 మైళ్ళు, 12 యోజనములు అంటే 96 మైళ్ళు. 96 x 96 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన అడవి అది ఆ రోజుల్లో. ఇప్పుడు అడవులు తగ్గిపోయాయి, కానీ ఆ రోజులు అంత విశాలమైన అరణ్యం. ఆ అరణ్యంలోకి ఋషులు వచ్చారు. ఒక కొంత భాగాన్ని చదును చేసుకున్నారు. చేసుకుని వీళ్ళంతా చెట్ల కింద మకాములు పెట్టి యజ్ఞం చేయడం మొదలుపెట్టారు. ఇదంతా ఎవరు చెప్పారు? ఈ సౌనకుడు సూతుడికి చెప్పాడు. ఆనాడు మహాత్ముడైన బ్రహ్మదేవుని వల్ల ఈ అడవి ఏర్పడింది. ఆ తర్వాత మేమంతా మళ్ళీ బ్రహ్మని, బ్రహ్మదేవ అడవి ఉన్నది, ఎక్కడో పాతాళం నుంచి నీరు వచ్చింది, కానీ నది లేకపోతే యజ్ఞములకు ఇబ్బంది, అవభృత స్నానములకు ఇబ్బంది, కాబట్టి మాకు నది కూడా ఇమ్మంటే ఇక్కడ నది ఉండదు, నదమిస్తాను అన్నాడు ఆయన అని కమండల జలం కింద పోశాడు. బ్రహ్మ కమండలంలో నీరు గోమతి అనే పేరుతో అక్కడ ప్రవహించింది. గోమతి నదము, నది కాదు. నదమునకు నదికి ఓ తేడా ఉన్నది. పడమర నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పు వైపు ఉన్న సముద్రంలో కలిసిపోయే వాటిని నదులు అంటారు. గంగ, గోదావరి, కృష్ణ ఇవన్నీ పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ప్రవహించి తూర్పు వైపు ఉన్న బంగాళాఖాతంలో కలిసిపోతాయి, కాబట్టి ఇవి నదులు. అలా కాకుండా తూర్పును పుట్టి పడమరకి ప్రవహించి పశ్చిమం వైపు ఉన్న సముద్రంలో కలిసిపోతే వాటిని నదములు అంటారు. అనగా నర్మద, గోమతి ఇవన్నీ నదములు. ఇవన్నీ అందుకే పశ్చిమం వైపు ద్వారకలో అరేబియా సముద్రంలో కలుస్తాయి. గోమతి నదం చాలా అద్భుతమైనది, నిర్మలంగా ఉంటుంది ఆ నీరు, ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. అది నైమిషారణ్యంలో ఉన్నది. ఓ సూత మహర్షి, ఈ విధంగా గోమతి తీరంలో ఈ నైమిషారణ్యంలో మేము 1000 సంవత్సరములు యజ్ఞదీక్షతో ఉన్నాం, పురాణములు వింటున్నాం, మా దృష్టవశాత్తు నువ్వు వచ్చావు. నువ్వు వ్యాసునికి ప్రధాన శిష్యుడివి, పురాణములు విన్నవాడివి, చెప్పదగినవాడివి, వయస్సులోనూ పెద్దవాడివి. పురాణం చెప్పడానికి కొన్ని అర్హతలు ఉండాలి. అందులో ఒకటి మన్నాడవు చిరకాలము, నీ వయస్సు కూడా పెద్దది. అప్పటికి సూత మహర్షి యొక్క వయస్సు 12,000 సంవత్సరాలట. అందువల్ల నీ వయస్సు పెద్దది కనుక వయస్సులో పెద్దవాడికి ఎలాగో నమస్కారం చేయాలి, అతని ద్వారా పురాణం వినాలి. ఇక రెండవది, కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, అన్ని గ్రంథములు చదివాడు, చదవడం కాదు అర్థం చెప్పగలడు. పుస్తకాలు ఎన్ని చదివితే ఉపయోగం ఉంది? పుస్తకంలో ఉన్న ప్రతి శ్లోకమునకు, పద్యమునకు, ప్రతి పదమునకు చక్క 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 అర్థం చెప్పగలగాలి. నీవు అన్ని గ్రంథములు చదివి వాటికి అర్థం బాగా చెప్పగలిగిన వాడివి. విన్నాడవు వినదగినవి, కొంతమంది వయస్సులో పెద్దవాళ్ళు బాగా చదువుతారు కానీ వినరు. పెద్దలు చెప్పినప్పుడు వినాలి కూడా. మహాత్ములు ఏదన్నా చెప్పినప్పుడు అది వింటే అది కూడా చాలా లాభం. ఇక ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిని, సజ్జనులతో స్నేహం చేయాలి. ఎప్పుడు స్నేహం మహాత్ములతో చెయ్యాలి. మహాత్ములతో స్నేహం చేస్తే నాస్తికవాదం రాదు. ఈ విధంగా నీ దగ్గర సజ్జన సాంగత్యం కూడా ఉన్నది, అందుకే అడిగాం. శ్రీకృష్ణ పరమాత్మ కథలంటే మాకు ఇష్టం. ఆ పరమాత్ముడు ఈ భూమండలంలో 128 ఏళ్ళు ఉన్నాడని, ధర్మ సంస్థాపన చేశాడని, భగవద్గీత వంటివి చెప్పాడని, ఎన్నో లీలలు చేశాడని, ద్వారకా నగరాన్ని పునర్నిర్మాణం చేయించాడని విన్నాం. ఆయన చరిత్ర మాకు వినాలని ఉన్నది. ఆయన ఏ అవతారాలు ఎత్తాడు, ఆయన కథలేమిటి, భక్తుల చరిత్ర ఏమిటి, ఇవన్నీ మాకు చెప్పు. కృష్ణుడు అవతారం చాలించగానే కలిపురుషుడు భూమి మీదకు వచ్చాడు. ఈ కలిపురుషుడి ప్రభావంతో భూమండలం అంతా అట్టుడికిపోతున్నది. మేము ఆ కలికి దూరంగా యజ్ఞం చేస్తూ తరించాలనుకుంటున్నాం. ఈ కలిదోషం ఒక మహాసముద్రం. ఆ సముద్రం నుంచి బయటపడడానికి భాగవతం అనే నావ కావాలి. ఆ నావ పుచ్చుకుని నువ్వు కెప్టెన్లో వచ్చావు, కర్ణధారుడిలో వచ్చావు అనగానే ఆయన చాలా సంతోషించి, మీరు మంచి ప్రశ్న వేశారు, ఈ కలి యొక్క దోషమును తొలగించడం కోసం మా గురువు వేదవ్యాసుల వారు భాగవతాన్ని ఇచ్చారు, ఆ విశేషాలు చెబుతున్నా వినండి. దీనికి భాగవత ఆవిర్భావము అని పేరు. ఒకప్పుడు ద్వాపర యుగంలో సత్యవతికి పరాశరుడికి మా గురువు గారు వేదవ్యాసుల వారు పుత్రుడిగా పుట్టాడు. ఆయన విష్ణువు యొక్క అంశతో పుట్టాడు. విష్ణువు మొత్తం 22 అవతారాలు ఎత్తాడు. ఇది భాగవతం చెబుతున్న వాటి, నేను చెప్పేదంతా భాగవత ప్రమాణంగా. భాగవతంలో ప్రారంభంలో చెప్పారు శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు. ఆ 22 అవతారాల్లో నారదావతారం, కపిలావతారం, ధర్మావతారం ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఒక 10 అవతారాలు బాగా ప్రసిద్ధికి ఎక్కడం వల్ల దశావతారములు అన్నారు. ఈ 22 అవతారాల్లో ఒక అవతారం వ్యాసావతారం. వ్యాసుడి రూపంలో ఆయనే జన్మించి భాగవతాన్ని లోకానికి అందించాడు. మొదట్లో ఆయన కూడా భారతం, బ్రహ్మసూత్రాలు, ఇంకా కొన్ని పురాణములు లోకానికి అందించి ఒకనాడు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. సరస్వతీ నదీ తీరంలో బదరీ క్షేత్రంలో మానా అని ఒక ప్రాంతం ఉన్నది. మీలో బదరీ వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. బదరీ దగ్గర సరస్వతి కొంత దూరం ప్రవహించి ఆ తర్వాత అలకనందా నదిలో కలిసిపోతుంది. ఇంక అక్కడి నుంచి మనకి మళ్ళీ బదరీ కనపడదు. బదరీ తర్వాత ఎక్కడా కూడా మనకి సరస్వతి కనపడదు. అక్కడ సరస్వతికి ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. ఆ కొండ దగ్గర రెండు గుహలు ఉంటాయి. ఒక గుహలో వ్యాసుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడే భారతం రాశాడు, అక్కడే భాగవతం రాశాడు. మరొకవైపు ఎదురుకుండా గణేశ గుహ ఉంటుంది. గణపతి అక్కడ కూర్చుని భారతం రాయడానికి సాయం చేశాడు. అక్కడ వేదవ్యాసుల వారు కొంతకాలం తపస్సు చేశాడు. రోజు తెల్లవారుజామున సరస్వతిలో స్నానం చేసి ఒడ్డు మీద కూర్చుని ఆ తర్వాత భగవద్ధ్యానం చేసేవాట. సరస్వతిలో స్నానం చేయటమంటే మాటల సరస్వతీ నది చల్లగా ఉంటుంది, -10 డిగ్రీలు, అవి డీప్ హిమాలయాస్. బదరీక్షేత్రం దగ్గర సరస్వతిలో కానీ అలకనందలో కానీ ఆ నీళ్ళల్లో ములిగితే శరీరం స్తంభించిపోతుంది. దానికి కోల్డ్ బర్నింగ్ అంటాం. మంచునీటిలో స్నానం చేసిన వాడికి ఆ బాధ ఏమిటో తెలుస్తుంది అన్నమాట. నా చిన్నప్పుడు 8 ఏళ్ల వయసులో అక్కడికి పారిపోయి 6 నెలల పాటు ఎవరికీ తెలియకుండా అక్కడ కొండగుహలో తపస్సు చేసినప్పుడు అప్పుడున్న తపశ్శక్తి వల్ల ఏమనిపించేది కాదు, ఇప్పుడు పెడితే మాకు తెలుస్తుంది. ఆనాడు ఆ 8 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి ఆ కొండగుహల్లో అదృశ్య రూపంలో ఎవరికి తెలియకుండా కొంతకాలం పాటు పైన ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నది ఇప్పటికి కూడా, అక్కడ తపస్సు చేశాం. అప్పుడు మాకు తిండి అవసరం లేకుండా ఒక యోగీశ్వరుడు రక్షించాడు. ఒక యోగి నాకు కనపడి ఇంత వేరు ఇచ్చాడు. ఆ వేరు నాలుక మీద పెట్టుకోగానే వెంటనే కొంచెంసేపు దురద పెట్టింది. 6 నెలల పాటు శరీరానికి చలి లేదు, ఆకలి లేదు. మన శరీరం మంచు మీద కూర్చున్నా ఏమయ్యేది కాదు, దిగంబరంగా కూర్చున్నా అక్కడ యోగులు ఏం అవ్వకపోవడానికి మూల కారణం అక్కడ అటువంటి మూలికలు ఉన్నాయి. ఆ మూలికల్ని తపశ్శక్తితో సృష్టించారు వాళ్ళు. అందుకే బదరీనారాయణుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ తరించారు. ఆ క్షేత్రాలలో మహాత్ములు ఎంతోమంది యోగులు ఉన్నారు. ఆ యోగుల మహిమ చెప్పడానికి నా జీవితం సరిపోదు. నా అదృష్టవశాత్తు చిన్నప్పుడే మా నాన్నగారు ఒక యోగి అవ్వడం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల గొప్ప గొప్ప యోగులను చూశాను. చెప్పినా నమ్మలేరు కొంతమంది, నమ్మేవాళ్ళు కొందరు. అశ్వత్థామ కూడా దర్శనం ఇచ్చాడు నాకు ఆ రోజుల్లో. అందువల్ల ఎందుకు చెప్తానంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఈ చరాచర జగత్తులో. ఆ ప్రాంతంలో బదరికాక్షేత్రంలో నారద మహర్షి మొదలైనటువంటి వాళ్ళు ఉండే ఆ కాలంలో వ్యాసుడు కొంతకాలం రోజు ఆ చన్నీళ్లలో స్నానం చేసేవాడు. స్నానం చేసి నారాయణ జపం చేసేవాడు. ఒకరోజున ఎందుకో కానీ స్నానం చేసిన తర్వాత జపం చేసుకుందామంటే వ్యాసునికి మనస్సులో లేదు. అశాంతి కలిగిందట, ప్రశాంతత దూరం అయిపోయింది, దుఃఖం కలగడం మొదలుపెట్టింది. కారణం తెలియదు. మీరు చూడండి, ఒక్కొక్కసారి నా మనస్సు ఏం బాగాలేదంటాం, ఏమిటంటే చెప్పలేమంటాం. అంటే మనస్సులో ఏదో చెప్పలేని బాధ కలుగుతోంది. ఆవేదనకి కారణం తెలిస్తే కదా ముందేయడం. కారణం తెలియదు, దుఃఖం ఉంటుంది. అంత అస్వస్థతతో కూడిన మనస్సు వ్యాసునికి వచ్చిందట ఒకరోజున. ఆయన తలపట్టు కూర్చున్నాడు. ఏమిటి కర్మయోగం, నేను ఎన్నాళ్ళయింది జన్మించి వేదములు అనంతములుగా ఉన్న వాటిని 4గా విభజించాను. నిజంగానే వ్యాసుడి కాలానికి వేదములు కలగాపులగంగా ఉండేవి. ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలిసేది కాదు. పండితులు తప్ప ఓ మాదిరివాడు వేదముల్లోకి అడుగు పెట్టలేకపోయేవాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? విభజ్య వేదాంశ్చతురః, వేదములు నాలుగు కింద విభజించాడు. దానికి ఒక క్రమ పద్ధతి పెట్టాడు. కొత్తగా ఊళ్ళో గడుగు పెట్టిన వాడికి యారో మార్కులు పెట్టి ఇటువైపు చీరాల, ఇటువైపు వేటపాలెం, ఇటువైపు ఈటిపాలెం, ఇటువైపు డాష్పాలెం అని పెట్టకపోతే ఏం తెలుస్తుంది? అయోమయం కింద ఉంటుంది, ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు. కాశీ సందుల్లోకి వెళ్ళినవాడు బయటికి రాగలరా? అలాగే కాబట్టి వేదములలో ఒక అడుగు పెట్టడానికి కావలసిన ఒక క్రమమును ఏర్పాటు చేశాడు వ్యాసుడు. నాలుగు కింద విభజించాడు. ఆ క్రమ పద్ధతిలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమని ఏర్పాటు చేశాడు. శిష్యులకు ఇచ్చాడు, పురాణములు ఇచ్చాడు. ఇవన్నీ ఏర్పాటు చేసిన నాకేమిటి, మనశ్శాంతి లేకపోవటం ఏమిటి? పురాణములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు మొదలైనవి మానవులకి ప్రశాంతతని చేకూరుస్తాయని కదా నేను ఇచ్చాను, కానీ నాకే అశాంతి వస్తే ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళను? అందరికీ మంది చేసే డాక్టర్ గారికి రోగం వస్తే ఇప్పుడు డాక్టర్ గారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదుట. అలా అయిపోయింది నా పరిస్థితి. పైలుండు ఋగ్వేద పఠనం బుదర కొన్ని సామంబు జైమిని చదువుతుండే యదువు వైశం పాయనాఖ్యుండు పఠిగిల్చే తుది అధర్వము సుమంతుడు పఠిల్చే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదల్చే. పైలుడు అనే ఒక శిష్యుణ్ణి పిలిచాను, ఆయనకి ఋగ్వేదం ఇచ్చాను. ఋగ్వేదాన్ని పైల మహర్షి చదువుకున్నాడు. ఇక సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చాను, జైమిని సామం చదువుకుంటున్నాడు. యజుర్వేదం వైశంపాయనుడికి ఇచ్చాను, ఆయన దాన్ని చదువుకుని పిల్లలకు అందిస్తున్నాడు. సుమంతుణ్ణి పిలిచాను, సుమంతుడు అధర్వణ వేదం కంఠస్థం చేసి శిష్యులకి ప్రచారం చేస్తున్నాడు. ఇంకా అఖిల పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ సూత మహర్షికి ఇచ్చాను. ఆ సూత మహర్షి అసలు పేరు రోమహర్షణుడు. ఆయన పురాణం చెబుతూ ఉంటే వినేవాళ్ళు చెవులు రిక్కించి వినేవారట, వెంట్రుకలు నిక్కబొడుచుకునేవిట. రోమములకు హర్షం కలిగించేలాగా పురాణం చెబుతాడు కనుక రోమహర్షణుడు అన్నారు ఆయన. ఆయన పురాణం చెబుతుంటే ఎవడు పక్క తల తిప్పేవాడు కదట, కథ చెబుతూ ఉంటే ఇంకా 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 వినాలని ఉత్సాహంతో వినేవారు. అలా రోమహర్షణ మహర్షి, సూత మహర్షి పురాణములు స్వీకరించాడు. మరి ఇంతమందికి ఇన్ని ఇచ్చాను, ఇన్ని ధర్మములు చెప్పాను, భారతం అనే పేరుతో ధర్మములు అందించాను, అయినా నా మనస్సుకి శాంతి లేదు, గుండె కొట్టుకుంటున్నది, దుఃఖం వస్తోంది, నిర్వేదం పొందుతున్నాను, కారణమేమిటి అనుకున్నాడు ఆయన. ఆయన ఇలా వేదనతో అలమటించిపోతున్న సమయంలో ఆ వేదం తొలగించడానికి, ఆయన బాధ తొలగించడానికి ఒక మహాత్ముడు ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చాడు. ఎవరికైనా తీవ్రమైన బాధ వస్తే, భక్తుడికి బాధ వస్తే భగవంతుడు ఎవరో ఒకరిని పంపుతాడట ఈ బాధ తొలగించడానికి. అందుకే కష్టం వచ్చినప్పుడు భగవద్ ధ్యానం చేయమన్నారు. ధ్యానం చేస్తే ఎవడో ఒకడు పంపుతాడు, ఈ కష్టంలో నుంచి బయట పారేవేసే ఒక వ్యక్తిని పంపుతాడు. ఇప్పుడు ఈ వ్యాసుడు ఇలా దుఃఖంతో ఉండగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. తెల్లని కాంతి ఆకాశం నుంచి కిందకి దిగడం మొదలెట్టింది. ఆ తెల్లని కాంతిలో ఒక పురుషుడు కిందకి దిగుతున్నట్ట. ఆ వ్యక్తి వస్తూ ఉంటే ఆ వాతావరణమే మారిపోయింది, బదరీ బదరీ అంతా మారిపోయింది. తన చేతి వల్లకి తంత్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీత రవసుధా ధారల యోగీంద్ర తతుల్లు చొక్క కపిల జటాభార ఘనదీప్తి పుంజంబు దిశలు ప్రభాత దీతితి మహింప తను లగ్న తులసి కాదామ గంధంబులు గగనాంతరాళంబు గప్పికొనగా వచ్చే మెంట నుండి వాసవీ నందను కడకు మాటలాడ కరుడతోడ భద్రనయ విశారదుండు భద్ర విమలయస్య పారగుండు ఆరుఢనయ విశారదుండు నారదుండు. వచ్చినవాడు నారద మహర్షి. ఆయన తెల్లగా ఉంటాడు. శివుడు, నారదుడు, బలరాముడు, పాలసముద్రం, నేను తెల్లగా ఉంటాం. ఇంత తెలుపు ఇంక దేంతో ఎవరితో పోల్చునేవట. అలా నారద మహర్షి మంచి తెల్లగా పాలండొరగల కాంతితో మిసమిసలాడిపోతూ వచ్చాడు. ఆయన చేతిలో మహతి అనే ఒక వీణ ఉన్నది. ఈ వీణని వాయించినప్పుడల్లా ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మంత్రమే వాయిస్తాడు ఆయన. ఇంకా పనికిమాలిన పాటలు ఏం పాడటం, పనికిమాలిన ఏ రాగాలు కూడా ఆయన వీణ నుంచి బయటికి రావు. ఆ మహాత్ముని యొక్క వీణ నుంచి నిరంతరం నారాయణ శబ్దం మాత్రమే వస్తుంది.